ఈ విధంగా పశ్చిమ ప్రాంతంలో అంటే గుజరాత్ దగ్గర ఉన్నటువంటి అంగదీయపురంలో అంగదుణ్ణి, ఉత్తరం వైపున అనగా ఈ హరిద్వార ప్రాంతంలో ఉన్న చంద్రకాంత నగరంలో చంద్రకేతువుని పెట్టాడు. ఇప్పుడు మనందరము డెహ్రాడూన్ అని పిలుస్తున్నామే, దాని అసలు పేరు చంద్రకాంతపురం. డెహ్రాడూన్ అంటే చంద్రకాంతపురం. ఆ ప్రాంతానికి లక్ష్మణుడు కొడుకు చంద్రకాంతుడు అన్నవాడు కొంతకాలం పరిపాలకుడిగా ఉన్నట్ట. ఈ విధంగా అందరినీ నిలబెట్టి ధర్మబద్ధంగా పరిపాలన చేశాడు రాముడు. ఒకరోజున భూలోకానికి నల్లగా నిగనిగలాడిపోతున్న ఒక మహాపురుషుడు వచ్చాడు. ఆయన చూడడానికి నల్లగా ఉన్నాడు, కానీ పరమకాంతితో ఉన్నాడు. ధగ 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 వెలిగిపోతున్నాడు. ఆయన వచ్చి, రామచంద్ర నీతో ఏకాంతంగా మాట్లాడాలన్నాడు. రాముడు చిరునవ్వు నవ్వుతూ, అంటే మనిద్దరం ఒక ఏకాంతమైన గదిలో ఉండాలా లేక సభలో ఉండాలా అన్నాడు. రామచంద్ర, మనిద్దరం నీ భవనంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. ఈ సమావేశం జరుగుతూ ఉండగా నేను నీతో మాట్లాడుతున్న మాటలు నీకు నాకు తప్ప ఎవరికి తెలియకూడదు. ఎవరైనా వినడానికి ప్రయత్నించినా లేక సమావేశ మందిరంలోకి వచ్చినా వారికి శిరశ్ఛేద శిక్ష విధిస్తాను అంటేనే నేను నీతో మాట్లాడతానన్నాడు. రాముడికి వచ్చినవాడు ఎవడో తెలుసు కదా, అందుకని లక్ష్మణుడిని పిలిచి, లక్ష్మణ నేను ఈ మహాపురుషుడితో లోపల కూర్చుని సమావేశం అవుతాను, ఆ సమయంలో నువ్వు బయట కాపలాగాయి, నీతో సహితంగా ఎవరైనా మా మాటలు విన్నా లేక మీటింగ్ మధ్యలో లోపలికి వచ్చినా వాళ్ళకి తక్షణం మరణశిక్ష అమలు చేయబడుతుంది. జాగ్రత్త సుమానగానే లక్ష్మణుడు వెంటనే వీళ్ళిద్దరిని లోపల పెట్టి తలుపేసి బయట కోదండం ముత్తుకుని కాపలా కాశాడు. రాముడు ఇప్పుడు వెళ్ళి సింహాసనం మీద కూర్చుని, కాలపురుష ఇప్పుడు మాట్లాడన్నాడు. అంటే వచ్చినవాడు కాలపురుషుడు, మృత్యుస్వరూపుడు ఆయన. పూర్వం శ్రీమన్నారాయణుడు ముందు కాలమును సృష్టించాడు, ఆ తర్వాత కాలమును మూడు భాగాలు చేశాడు. ఆ కాలం మూడు భాగాల్లో ఒకటి యముడుగా, ఒకటి మృత్యుదేవతగా, ఒకటేమో నడుస్తున్న కాలంగా మారిందన్నమాట. ఇప్పుడు మనం నిమిషాలు గంటలు అంటున్న కాలము ఒక భాగం. ఈ కాలం దొల్లిపోతూ ఉంటుంది రేయింబవళ్ళ పేరు మీదుగా. రెండవది యముడు, మూడవది మృత్యుదేవత. ఇప్పుడు ఆ మూడు కలిస్తే ఉన్న భాగమే కాలపురుషుడు. అంటే ఆ కాలపురుషుడు అన్నమాట. ఆయన రాముడు సింహాసనం మీద కూర్చోగానే భయంకరమైన తన రూపాన్ని చూపించాడు. నల్లగా నిగనిగలాడిపోతున్న శరీరంతో, పెద్ద పెద్ద కోరలతో, కిరీటంతో, కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతూ రాముడికి సాష్టాంగదండ ప్రణామం చేశాడు. అప్పుడు రాముడు అంటే ఏమిటో లోకానికి తర్వాత తెలిసింది. మహాప్రభు, నువ్వు ఆదిదేవుడివి, శ్రీమన్నారాయణుడివి, నీవు నన్ను సృష్టించావు, నేను నీ స్వరూపాన్ని కాలస్వరూపుణ్ణి, అందుకే నువ్వు నిరంతరం నేనే కాలుడిని అని చెబుతూ ఉంటావు. ఆ కాలస్వరూపుణ్ణైన నేను నీకు నమస్కారం చేయడానికి వచ్చానన్నాడు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. భగవద్గీత మీరు చాలాసార్లు విన్నారు, అందులో విశ్వరూప సందర్శన యోగం ఉన్నది. అందులో విశ్వరూపం చూపించాక కృష్ణుడు అర్జునుడితో ఏమన్నాడు, కాలోహి లోక క్షయకృత్ ప్రవృద్ధ అహం కాలహ, నేనే కాలం అన్నాడు ఆయన. అంటే ఈ కాలపురుషుడు ఆయనే. కాబట్టి కాలపురుషుడికి పరమాత్మకి తేడా లేదు. కాలపురుషుడు పరమాత్మలోని ఒక భాగం అన్నమాట. నీవు బ్రహ్మదేవుడు మొదలైన దేవతల కోరిక మీద భూలోకంలో పుడతాను, రావణాసురుడి వంటి రాక్షసుల్ని వధిస్తాను, ధర్మ సంస్థాపన చేస్తాను, ఆపై 11,000 సంవత్సరాలు భూలోకంలో ఉంటానని మాట ఇచ్చావు. నువ్వు అన్నమాట నిలబెట్టుకోవాలి. ఇంకా కొద్ది రోజుల్లో 11,000 సంవత్సరాలు పూర్తయిపోతున్నాయి. అది పూర్తయ్యాక ఉండడం ఉండకపోవడం రెండూ నీ ఇష్టమే. ఉండాలనుకుంటావా, కొంతకాలం ఉండు, లేదా మా కోరిక మన్నించి తిరిగి పైకిరా. బ్రహ్మదేవుడు నన్ను నీ దగ్గరికి పంపాడు, ఆ తర్వాత నీ ఇష్టం. కర్తవ్యం నీది, మేము విజ్ఞప్తి చేయగలం. ఇప్పుడు భగవంతుడికి విజ్ఞప్తి చేయగలరు, కానీ ఇంకా నువ్వు అన్నమాట నిలబెట్టుకో వచ్చాయి అనడానికి వీల్లేదుగా. గురువుగారు ఇలా చేస్తే బాగుంటుంది అనగలరు, కానీ మీరు వద్దండి, ఇంకా ఆపండి అనే అధికారం మీకు ఎలా ఉంటుంది, ఉండదు కదా, అది గురుస్థానం అది అనగా, అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, మహాత్మా బ్రహ్మదేవుడు చెప్పగా కాదంటానా, ఈయన కూడా ఈ కాదంటాడా, పైగా కాలపురుషుడివి నువ్వు కోరితే కాదంటానా అని కాసేపు సంభాషణలో పడ్డాడు. సరిగ్గా ఆ సమయానికి గుమ్మం దగ్గరకు వచ్చాడు. ఎవరు? దుర్వాసుడు. ఆయన పేరే దుర్వాసుడు, రుద్రాంశ స్వరూపుడు. కోపం ఆయన ముక్కు మీద ఉంటుంది, ఆయన వచ్చి కాలపురుషుడు రాముడు మాట్లాడుకుంటూ ఉండగా, ఏ లక్ష్మణ, నేను దుర్వాసుణ్ణి, ఈ క్షణమే నేను రాముణ్ణి చూడాలి, తలుపు తీ అన్నాడు. దాంతో లక్ష్మణుడు వణికిపోయి, ఇదేమిట్రా అకాల ప్రళయం, రాముడేమో లోపల ఎవరితోటో సమావేశంలో ఉన్నాడు, ఆ సమావేశం లోపలికి ఎవరైనా వస్తే వాళ్ళకి మరణశిక్ష అన్నాడు రాముడు. ఈ సమయంలో ఏదో పులి మీద పుట్టలాగా దుర్వాసుడు వచ్చి పడ్డాడు అనుకుని దుర్వాసుడికి నమస్కరించి, ఏమిటండి మీకు అంత కర్తవ్యం, నేను చేయకూడదా అనగా, నువ్వెవడవరా చేయడానికి, నాకు రాముడితో పనుంది, లోపలికి అండిస్తావా, టేక్ కేర్ ఏమనుకుంటున్నావో, ఈ క్షణమే రాముడి దగ్గరికి నన్ను నువ్వు వదలకపోతే మీ ఇక్ష్వాకు వంశాన్ని సర్వనాశనం చేసేస్తాను, శపించేస్తాను, అయోధ్య నగరాన్ని భస్మం చేసేస్తాను, చూస్తావా నా తపశ్శక్తి అన్నాడు. వద్దొడ్డండి బాబు, మీ తపశ్శక్తి నాకు తెలుసు, ఈ చిన్న విషయానికి మొత్తం భస్మీపటలం చేయటం ఎందుకు, అయోధ్య నగరాన్ని మా వంశాన్ని శపించడం ఎందుకు, మహా అయితే నేను ఇప్పుడు రాముడి దగ్గరికి వెళ్ళి సమావేశం పక్కన చేస్తే నా ఒక్కడికి మరణశిక్ష విధిస్తాడు రాముడు, నేను ఒక్కడి పోయినా నా వంశం మిగలాలి అని వెంటనే దుర్వాసుని అక్కడ అట్టేపెట్టి తలుపు తీసి చొచ్చుకుపోయి రామచంద్ర ప్రభు దుర్వాసుడు వాకిట్లో కాసు కూర్చుని ఉన్నాడు, ఆయన మన వంశాన్ని శపిస్తానంటున్నాడు, అందువల్ల నేను తప్పనిసరి లోపలికి వచ్చానన్నాడు. అనేలోపు లక్ష్మణుడు లోపలికి వస్తూ ఉండగా కాలపురుషుడు అదృశ్యమైపోయాడు. రాముడు తెల్లబోయి, ముందు ఇప్పుడు మాట్లాడే సమయం లేదు గనక చకచక భవనంలోంచి బయటకు వచ్చాడు, దుర్వాసుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. మహాత్మా, నా కర్తవ్యం ఏమిటి అన్నాడు. ఆయన ఏముంది, నాకు ఆకలి వేసుకొని అన్నం పెట్టన్నాడు ఆయన, దీనికోసం వచ్చాట. కొన్ని కొన్ని ఇలా ఉంటాయండి, రామావతార సమాప్తి కోసం ఎన్ని నాటకాలు ఆడాలో ఋషులు కూడా ఆడారు. నీవు ఎరిగినా ఎరగపోయినా నేను 1000 ఏళ్ళుగా తపస్సు చేస్తున్నాను, అద్య వర్ష సహస్రస్య సమాప్తి తపసో మమ, నేను 1000 ఏళ్ళుగా తపస్సు చేస్తున్నాను, నువ్వు సీతను వదిలిపెట్టిన రోజు మొదలుకొని ఈ 1000 ఏళ్ల తపస్సు పూర్తయిపోయింది, నాకు బాగా ఆకలి ఎక్కువైపోయింది, నాకు తపస్సు చేస్తున్నప్పుడు ఉపవాసం ఉండగలం కానీ తపస్సు అయ్యాక ఉపవాసం ఉండలేము, కాబట్టి ఇప్పుడు నాకు ఆకలి ఎక్కువైంది అన్నాడే. ఇది నిజమే, ఎందుకో తెలిసినా, మీరు ఎప్పుడైనా ఏకాదశి ఈరోజు ఉపవాసం ఉండాలి అని కఠినంగా అనుకుంటే ఒక్క పూట ఉండగలరు, ఇంకా అయిపోయింది అన్నాకనా, ఏదో అయిపోయిందా వంట అంటాడు. రోజు పొద్దున్నే చెంబుడు కాఫీ తాగేవాడు కూడా ఈ ఉపవాసం ఉన్న రోజు కొంచెం కంట్రోల్లో ఉంటున్నాడా లేదా, రోజు 8 ఇంటిదాకా లేవని నిద్ర అనుకుందాం కానీ ఫ్లైట్ 7 ఇంటికి, ఆ పూట 4 ఇంటికి లేస్తున్నారా లేదా, అప్పుడు కూడా లేవని వాళ్ళు ఉంటారులేండి, నాకు ఒక శిక్షుడు ఉన్నాడు ఆయ్ అని పడుకుంటాడు, నేను లేపితే లేస్తాడు, అంటే 7 అయినా 1 మహాయితే ఉంది, రైలు పోతే ఇంకో బస్సు ఎక్కచ్చు, వాడు సమయం పోయే, అలాంటి వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళలా కాదుగా మనం ఫ్లైట్కి చేయించాం టికెట్టు, ఎట్టి పరిస్థితుల్లో 7 ఇంటికి విమానం కదులుతుంది, కాబట్టి అక్కడ కనీసం 5:30 ఉండాలి, ఉండాలంటే అప్పుడు 4 ఇంటికో 3 ఇంటికో లేస్తున్నాం, మనకి ప్రయాణం ఇష్టం అంటే లేస్తాం, ఒత్తప్పుడు లేవం, కుంభకర్ణుల్లో 10 ఇంటికి లేస్తాం, తొందరవాళ్ళే 10 ఇంటికి లేచిపోయినండి అంటాడు పైగా, తొందరవాళ్ళు ఏట 10 ఇంటికల్లా లేచిపోనా అండి, అంటే ఇంకా తొందరాలే కాకపోతే వీడు 8 ఇంటికి లేస్తాడు, మధ్యాహ్నం 3 ఇంటికి లేస్తాడనమాట మహానుభావుడు. కాబట్టి మనకి ఇష్టం అయితే కష్టం ఉండదండి, ఒక్కొక్క రోజు అభిషేకం మన ఇంట్లో ఉందనుకుంటే ఆ పూట ఎంతసేపు అయినా ఆహారానికి లేట్ అయితే ఉంటాం, కానీ అయిపోయాక ఉండలేము, అది మానవ బలహీనత. అదే దుర్వాసుడు చెప్పాడు, తపస్సు చేసినప్పుడు 1000 ఏళ్ళు ఉపవాసం ఉన్నాను, ఇప్పుడు తపస్సు పూర్తయ్యాక వెర్రి ఆకలిగా ఉంది, అన్నం పెట్టనగానే అలాగే స్వామి అని పిలిచి మళ్ళీ ఇంతోటి దానికి నా దగ్గరకు వచ్చామనలేదు రాముడు, స్వయంగా వంట చేశాడు. మళ్ళీ రాముడి వంట చాలా బాగుంటుందండి, అందులో అవేవో మరవరాలంటారే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మాట, కొందరు మురుకులు అంటారు, కొందరు మురుకులు అంటారు, కొందరు మరవరాలు అంటారు, వీళ్ళ మొహం అంటారు, ఇంకోటి అంటారు, వాటితో పులిహార చేస్తారు, ఎంత బాగా చేస్తారో కరివన సత్రంలో శ్రీశైలం సత్రంలో చేసి పెడతారంటే అబ్బబ్బబ్బబ్బబ్బా మరవరాలు పులిహార ఎంత రుచిగా ఉంటుందో, అలాంటి పులిహార కూడా చేసి పెట్టాడు రామచంద్ర ప్రభు. శుభ్రంగా మంచి చట్నీ గిట్నీలతో పాయసంతో పెట్టాక అమృత పదార్థాలు తిని శుభం ఉంది సుఖం అని దీవించి వెళ్ళిపోయాడు. పిడుగులో వచ్చి అంత భోజనం చేసి మళ్ళీ గంటలో వెళ్ళిపోయాడు. ఆయన అలా వెళ్ళిపోగానే రాముడు దుఃఖిస్తూ తాను చేసిన శపథం గుర్తుకు తెచ్చుకొని లక్ష్మణుడిని పిలిచి, లక్ష్మణ ఎంత పని చేసావు నాయన, ఒక్క అరగంట ఆగితే నేనే బయటకు వచ్చేవాడి కదా అన్నాడు. ఏం చేయను స్వామి, ఈ దుర్వాసుడు మన వంశాన్ని శపిస్తానన్నాడు, వంశం నాశనం చేస్తానన్నాడు, అందుకే వంశనాశనం తట్టుకోలేక నేను ఈ తలుపు తీయవలసి వచ్చింది, అయినా నువ్వు గుర్తుపెట్టుకో, రాముడు సత్యవాక్య పరిపాలనా ధురంధరుడు, రాముడంటే ధర్మస్వరూపుడు, రామో విగ్రహవాన్ ధర్మ, కాబట్టి నా కోసం దుఃఖించకు, నేనేమైనా ధర్మం నిలబడాలి, నాకు నువ్వు అన్న ప్రకారంగా మరణశిక్ష విధించు అన్నాడు. రాముడికి ఇది పెద్ద సమస్య వచ్చి పడిపోయింది, పరమ దుఃఖం పొందాడు ఆయన. వెంటనే సభా సమావేశం ఏర్పాటు చేశాడు. లక్ష్మణుడికి మరణశిక్ష వెయ్యాలి, కానీ లక్ష్మణుడిని చంపాక నీకు నేను బతకడం అనవసరం, నన్ను ఏం చేయమంటారు, నేను లక్ష్మణుడు ఇద్దరం శరీరం విడిచిపెట్టనా అని అడిగాడు రాముడు కూడా. జరిగింది చెప్పి కాలపురుషుడు వచ్చాడు, నాతో సంభాషిస్తున్నాడు. సంభాషణ సమయంలో లోపలికి ఎవరినీ పంపించడానికి వీల్లేదు, పంపిస్తే వాడికి శిరశ్చేదము అని లక్ష్మణుడితో నేను శపథం చేసి చెప్పాను. లక్ష్మణుడు తప్పనిసరి పరిస్థితుల్లో దుర్వాసుడికి భయపడి లోపలికి వచ్చాడు, కాబట్టి నేను చేసిన శపథం నేనన్న మాట నిలబెట్టుకోవాలి, నిలబెట్టుకోకపోతే రాముడు అసత్యం పలికినవాడు అవుతాడు, ధర్మం తప్పినవాడు అవుతాడు. ధర్మం కోసం లక్ష్మణుడిని చంపితే అప్పుడు కూడా తమ్ముడిని చంపిన పాపాత్ముడిని కనుక నేను బతకడానికి వీల్లేదు అనగానే వశిష్ఠుడు చిరునవ్వు నవ్వుతూ, రామచంద్ర దీనికి ఎంత బాధపడకు, ఇది ఇలా జరగాలి, ఇది నీ సంకల్పం, ఈ లక్ష్మణుడు అనే బంధం ఉన్నంత వరకు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో భూమి విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్ళవు, కాబట్టి ఇలా జరిగింది. ఈ సృష్టిలో ధర్మశాస్త్రం చాలా గొప్పది. ఒక వ్యక్తిని చంపవలసి వస్తే చంపడానికి బదులుగా వాడిని విడిచిపెట్టితే వాడిని చంపినట్టు అవుతుందిట. ఎప్పుడైనా ఎవరినైనా చంపవలసి వస్తే, చంపడం కుదరకపోతే పో గెట్అవుట్ ఫ్రమ్ మై హోమ్ అని ఇంట్లోంచి వాడిని బహిష్కరిస్తే ఆ వ్యక్తిని చంపినట్టే, మరణదండన ఎంతో దేశ బహిష్కరణ కూడా అంతే. ఆత్మీయుడైన వ్యక్తిని విడిచిపెట్టడం అంటే చంపడం, అందుకే రాముడు సీతను విడిచిపెట్టడం అంటే సీతను చంపినట్టు అయిపోయింది కాబట్టి సీత ఇక మళ్ళీ రాముడి దగ్గరికి రాకుండా భూమిలో గడిపోయింది. ఇప్పుడు లక్ష్మణుడు అదే పని చేయి, నీ రాజ్యం నుంచి బహిష్కరించు, బహిష్కరించడం అంటే లక్ష్మణుడికి మరణశిక్ష విధించినట్టే అనగానే రాముడు తప్పనిసరి పరిస్థితుల్లో నేను నిన్ను విడిచిపెట్టేస్తున్నాను, ధర్మమునకు ఎట్టి పరిస్థితుల్లో హాని జరగకూడదు. విసర్జయే త్వాం సౌమిత్రే మా భూధర్మ విపర్యయః, ధర్మమునకు లోపం జరగకూడదు, నేను అన్నమాట నిలబెట్టుకోవాలి, కాబట్టి నేను నిన్ను విడిచిపెట్టేస్తున్నాను, పో నా రాజ్యం విడిచిపెట్టన్నాడు. లక్ష్మణుడు కన్నీరు కారుస్తూ రాముడికి నమస్కరించి ఆ క్షణమే సరయూ నదీ తీరానికి వచ్చాడు. సరయూ నది దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న నీళ్లు చేతిలోకి తీసుకుని ఆచమనం చేశాడు. ఒక్కసారి ఇంద్రియాలు నిగ్రహించాడు, ప్రాణవాయువుని నిరోధించాడు, అంటే లోపలికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బంధించేశాడు. అప్పుడేం జరిగింది, లక్ష్మణుడి శరీరం చూస్తూ ఉండగా ఆదిశేషుడిగా వేయి పడగలతో ఉన్నటువంటి దివ్య స్వరూపంగా మారిపోయింది. యోగాభ్యాసంతో ఆయన శేషుడైపోయాడు. వెంటనే ఇంద్రాది దేవతలు బ్రహ్మ వచ్చారు, పుష్పవర్షం కురిపించారు, ఆయన్ని సరయూ నదిలోంచి స్వర్గానికి పట్టుకుపోయారు. ముందు స్వర్గానికి వెళ్ళాకే అక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళాలి కనుక స్వర్గానికి పట్టుకుపోయారు. విష్ణువులో నాలుగవ భాగం లక్ష్మణుడు, ఆయన శేషస్వరూపుడు అయిపోయాడు. మహర్షులతో పాటు దేవతలంతా భక్తితో పూజించారు విష్ణువులో ఒక భాగానికి. తరచుగా భూలోకంలో అవతరించి భగవంతునికి ధర్మ సంస్థాపనలో తోడుపడుతూ ఉంటావు, మళ్ళీ ద్వాపరయుగంలో బలరాముడిగా అవతరిద్దువు కానీ అని పట్టుకుపోయారు. లక్ష్మణుడు త్యజింపబడగానే ఇక రాముడు దుఃఖం తట్టుకోలేక, భరత నీకు పట్టాభిషేకం చేస్తున్నాను, నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించు, నేను కూడా లక్ష్మణుడితో పాటు శరీరం విడిచిపెట్టేస్తానడగానే భరతుడు తెల్లబోయి, ఇదేం అన్యాయం, మనం ముగ్గురం ఒక స్వరూపాలం, ఇక మిగిలిన ముగ్గురం కూడా ఒకే స్వరూపాలం, ఇప్పటికే నలుగురిలో ఒకడు వెళ్ళిపోయాడు, ఇక మిగిలిన ముగ్గురం ఒకరు లేకుండా ఒకరు ఉండలేం, నువ్వు నాకు పట్టాభిషేకం చేయడం కంటే కావాలంటే శిరశ్చేద శిక్ష విధించు, నేను నీవు లేకపోతే ఈ రాజ్యాన్ని పాలించలేను, నాయనా నువ్వు లేని 14 ఏళ్ళు నువ్వు అడవిలో ఉన్నప్పుడు నీకు బదులుగా పాదుకలు సింహాసనం మీద పెట్టి పరిపాలించిన నేను, నువ్వు లేకపోతే ఎలా ఉంటాను, నీతో పాటు నేను వచ్చేస్తాను అన్నాడు. అయితే ఓ పని చేద్దాం, ఈ కుశలవుల్ని నీ మాట మీదే పట్టాభిషిక్తుల్ని చేసేద్దాం అని వెంటనే కోసల దేశంలో దక్షిణ భాగానికి కుశుణ్ణి, ఉత్తర భాగానికి లవుణ్ణి ప్రభువుని చేశాడు. ఇది భరతుడి సలహా. ఆ తర్వాత ప్రజా సమక్షంలో వాళ్ళిద్దరికీ పట్టాభిషేకం చేసి, ఇంకా శత్రుఘ్నుడిని కూడా ఒకసారి ఇక్కడికి పిలిపించు, మనం శత్రుఘ్నుడితో కలిసి అవతారం చాలించాలి, శత్రుఘ్నుడి కొడుకులు ఇద్దరినీ కూడా ఆ ప్రాంతంలో మధువన ప్రాంతంలో 2 నగరాలకి ప్రభువుని చేయమని చెప్పన్నట. వెంటనే దూతలు కొంతమంది ఈ వార్తను పట్టుకెళ్ళి శత్రుఘ్నుడికి చెప్పాడు. వెంటనే శత్రుఘ్నుడికి అర్థమైపోయింది, రామచంద్రుడు మన వంశాన్ని ఇక క్షయం చేయాలనుకుంటున్నాడు నలుగురితో కలిసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ఇప్పటికే లక్ష్మణుడు వెళ్ళిపోయాడు అనుకుని వెంటనే వింజగిరి ప్రాంతంలో ఉన్న కుశావతి అనే నగరం కుశుడికి, లౌడికి శ్రావస్తి అనే పురాలు ఇచ్చారు గనక మధుర నగరాన్ని కూడా రెండుగా విభజించాలనుకున్నాడు. ఇక్కడికి మీరు పూర్వం విన్నారుగా, భరతుడు కొడుకుల్లో తక్షుడు తక్షశిలని, పుష్కలుడు పుష్కలావర్తాన్ని, చంద్రకేతుడు చంద్రకాంతపురాన్ని, అంగదుడు అన్నవాడు అంగదీయపురాన్ని పరిపాలిస్తున్నారు, రాముడు కొడుకుల్లో కుశుడు కుశావతి నగరాన్ని పరిపాలిస్తున్నాడు, లవుడు శ్రావస్తీపురాన్ని పరిపాలిస్తున్నాడు. ఇక ఇప్పుడు శత్రుఘ్నుడు కొడుకులు ఉన్నారు, ఇద్దరు కొడుకులు. ఈ ఇద్దరు కొడుకుల్లో ఒకడు శత్రుఘాతి, ఒకడు సుబాహుడు. సుబాహుడిని మధురా నగరానికి రాజును చేసేశాడు. శత్రుఘాతిని విదిశ, మీరు ఈసారి చూడండి, ఇటారసీ వైపు నుంచి అటు కాశీ వైపు పెడుతూ ఉంటే దారిలో విదిశ అనే ఒక స్టేషన్ తగులుతుంది, ఆ విదిశ నగరానికి శత్రుఘాతిని రాజును చేశాడు. ఈ విదిశ మధ్యప్రదేశ్లో ఉంది, ఎంపీలో ఉంది ఇప్పుడు. ఈ విధంగా పట్టాభిషేకం చేసి కుల పురోహితుడికి వీళ్ళని అప్పగించి శత్రుఘ్నుడు ఆ క్షణమే హుటాహుటిన బయలుదేరి అయోధ్యానగరం చేరాడు, రాముడిని దర్శనం చేశాడు. అప్పుడు రాముడు, భరత, శత్రుఘ్న, మీ ఇద్దరూ నాతో కలిసి ఇక అవతారం చాలించడానికి సిద్ధంగా ఉండండి, నేను ఎలా చేస్తే అలా చెయ్యండి అనగా, అంతకంటే అదృష్టం ఏముంది, మేము నీతో వచ్చేస్తాం అన్నారు వాళ్ళు. ఇప్పుడు రామచంద్రుడు తాను ఒక్కడే వెళ్ళిపోకూడదు, తమ్ముళ్ళు తాను తన దారి చూసుకుంటేలాగా, లక్ష్మణుడు వెళ్ళిపోయాడు, తమ్ముళ్ళతో తాను వెళ్ళిపోతే తన కోసం అలవటించే వాళ్ళు ఇంకా భూమి మీద కొందరున్నారు. ఎవరు వాళ్ళు? వానరులు. అక్కడ లంకలో విభీషణుడు. అందుకని విభీషణుడికి సుగ్రీవుడికి అందరికీ కబురు పెట్టగానే సుగ్రీవుడికి విషయం అర్థమైపోయింది, మహామేధావి ఆయన. ఇప్పుడు రాముడు అవతారం సమాప్తం చేయబోతున్నాడని తన శక్తితో కనిపెట్టి అంగదుడికి పట్టాభిషేకం చేసేశాడు. అంగద, ఇక రాజ్యం నీది, నాకు ఈ వానర రాజ్యానికి ఏ సంబంధం లేదు, మళ్ళీ ఏదో ఒక రూమ్ అట్టే పెట్టుకోవడం ఉండదు, కొంతమంది ఇల్లంతా పిల్లలకి రాసి ఆకని తన కోసం గది అట్టే పెట్టుకుంటారు, నేను సింగిల్ రూమ్ కూడా అట్టే పెట్టుకోను, ఇక అడవికి పోతున్నాను, నేను రాముడితో వెళ్ళిపోతున్నాను అన్నాడు. తన వాళ్ళందరినీ వెంట పెట్టుకున్నాడు. వచ్చి రాముడి కాళ్ళు పట్టుకుని, రామచంద్రాని అవతార సమాప్త ఘట్టం నాకు తెలిసింది, నన్ను విడిచి నువ్వు ఒక్కడికి వెళ్ళబెడతావు, నేను లేకుండా నువ్వు వెళ్ళకూడదు, నా బాధ్యత నీది, ఒకవేళ నన్ను విడిచి నువ్వు వెళ్ళిపోతాను అన్నావా నీ సమక్షంలో ఆత్మహత్య చేసుకుంటానన్నాడు. అప్పుడు రాముడు సుగ్రీవుని కౌగిలించుకుని ఏమన్నాడు తెలుసా, నాయన సుగ్రీవ నత్వయాహం వినాకృత గచ్చేయం దేవలోకం వా పరమం వా పదం మహత్. మిత్రమా, నువ్వు నా ప్రాణంలో ప్రాణం, నీవు లేకుండా నేను దేవలోకమునకే కాదు ఎక్కడికి వెళ్ళను, అంటే నేను ఎక్కడికి వెళ్ళినా నాతో నిన్ను పట్టుకుపోతాను అని వరమిచ్చాడు. అందుకే సుగ్రీవుడు అదృష్టవంతుడు. వైకుంఠానికి సుగ్రీవుడు కూడా వెళ్ళిపోయాడండి విష్ణువుతో పాటు. ఇప్పుడు సుగ్రీవుడు ఆనందపడిపోయాడు. దీన్ని బట్టి అర్థమవుతుందో సుగ్రీవుడి స్థాయి ఎటువంటిదో. ఏం, విభీషణుడు మిత్రుడే, హనుమంతుడు రాబోయే బ్రహ్మ రాముడికి భక్తుడు, కానీ వీళ్ళెవరూ ఆయనతో వెంటనే వైకుంఠానికి వెళ్ళలేకపోయారు. ఒక్క సుగ్రీవుడినే తనతో తీసుకెళ్ళాడు. కారణం, సుగ్రీవుడు ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుడి యొక్క తేజస్సు కనుక. ఇప్పుడు విభీషణుడు వచ్చాడు. రామా, నా సంగతి ఏమిటన్నాడు, నిన్ను అప్పుడే పట్టుకెళ్ళను, యు హ్యావ్ సమ్ టైం, టైం వచ్చేదాకా ఉండు, కలియుగాంతం వరకు నీవు లంకానగరాన్ని పరిపాలించు, కలియుగంలో దిక్కుమాలిన పాలకులు దాన్ని పరిపాలిస్తారు, అప్పుడు నువ్వు అదృశ్య రూపంతో పైనుండి పర్యవేక్షించు, ఎప్పుడైనా పద్మాకర్ గారు తన భక్తులతో వస్తే కాస్త చూస్తూ ఉండు, అందులో మంచి భక్తులైతే అనుగ్రహించు, పాపాత్ములైతే వాళ్ళకి నెత్తి మీద మట్టిగా మట్టి కొంచెం యాక్సిడెంట్లు చూసుకుంటూ ఉండు, జాగ్రత్త, వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పాలు చేయకు. విభీషణ, ధర్మబద్ధంగా నువ్వు కలియుగంత వరకు ఇక్కడ ఉండు, రామాయణ కథ నీ లంకానగరంలో వ్యాప్తి చెందేలా చెయ్యి, దీనికి మారుమాట పలక్కో, నువ్వు మాత్రం చిరంజీవిగా ఉండవలసింది, కలియుగాంతం వరకు ఉండాల్సింది అని చెప్పి ఆ తర్వాత ఏం చేశాడు, ఇంకొక మాట, జగన్నాథస్వామి మా ఇక్ష్వాకు వశిష్ఠులకు కులదైవం, అంటే ఇప్పుడు మనం పూరి అంటున్నామే ఆ జగన్నాథపురి, అక్కడున్న జగన్నాథుడు ఇక్ష్వాకులకి కులదేవత. ఈ మాట నేనల్ల, రాముడు అంటున్నాడు. ఆరాధయ జగన్నాథం ఇక్ష్వాకు కులదైవతం ఆరాధనీయమనిశం సర్వైర్దేవైస్సవాసవైహి. మా దైవం జగన్నాథుడు, మేము వారిని పూజిస్తూ ఉంటాం. నీవు దేవతలు కూడా మీరు బతికున్నంతకాలం ఇక్కడ ఆ పూరి జగన్నాథుణ్ణి పూజించండి. ఇది నా ఆజ్ఞనగా జగన్నాథుణ్ణి నేను పూజిస్తాను, తప్పక తరచుగా సముద్ర తీరానికి వెడతాను, నీవు చెప్పినట్టే ఇక్కడ ఉంటాను, కానీ కలియుగాంతం అయ్యాక నన్ను పట్టుకుపోనగా అలాగే పట్టుకుపోతాను అన్నాడు ఆయన. ఇది అయ్యాక హనుమంతుడు పిలిచాడు. హనుమంతుడు రాముడు వెళ్ళిపోతున్నాడనగానే దీనంగా కూర్చున్నాడు. అందరిలోకి ఎక్కువ ధీరుడైపోయిన వాడు ఆంజనేయుడే. ఆంజనేయుడు రాముడు లేకపోతే, రామనామం లేకపోతే బ్రతకలేడు కదా మరి. అందుకని దగ్గరికి పిలిచి, మిగతా వాళ్ళల్లా కాదు, నేను నీ హృదయంలో ఎప్పుడు ఉంటాను, ఆంజనేయుడు ఎక్కడుంటే అక్కడ రాముడు ఉంటాడు. ఇలా అయోధ్యా నగరాన్ని పరిపాలిస్తూ సింహాసనం మీద కూర్చుంటేనే రాముడు కాదు, నీ హృదయంలో ఉంటాడయ్యా రాముడు, నీ గుండె గుడి. మారుతి బ్రహ్మ నీకు వరమిచ్చాడు బ్రహ్మాయువని, కాబట్టి ఆయువు అయ్యేదాకా ఉండాలి. ఇప్పుడున్న బ్రహ్మగారి ఆయువు పూర్తయ్యేదాకా నువ్వు వెయిట్ చేయక తప్పదు. ఈ అందరికంటే నువ్వు గొప్ప చిరజీవివి. గంధమాదన పర్వతం మీద కూర్చో, బదరీ వచ్చిన వాళ్ళు నిన్ను తలుచుకుంటే వాళ్ళని అనుగ్రహించు. ఈ భూమండలంలో నిశ్చయముగా నా కావ్యము ఎల్లవేళలా కీర్తింపబడుతూనే ఉంటుంది. ఏదో ఒక మూలలో రామాయణ కథ జరుగుతుంది, రామనామస్మరణ జరుగుతుంది, రామాలయ నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. అప్పుడు ఆయా ప్రాంతాలకు వెళ్ళి నువ్వు మురిసిపోతూ ఉండు. ఈ భూమండలంలో రామకథ ఉన్నంతకాలం నువ్వు ఉండు. రామకథ ఆగిపోతే అప్పుడు రా నా దగ్గరికి. రామకథ ఆగదు, ప్రళయకాలంలో కూడా రామకథ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి నీ బ్రహ్మాయువు ఉన్నంత వరకు ఉండని చెప్పకుండా చెప్పగానే స్వామి అలాగే అన్నాడు, కానీ నా గుండెల్లో ఎప్పుడు నువ్వు నాకు దర్శనమిస్తూ ఉండు. పద్మాకర్ గారు ఎక్కడ రామాయణం చెబితే అక్కడ నువ్వు ఉండు, నీతో పాటు నేను ఉంటాను అన్నాడు ఆయన. అందుకే ఇప్పుడు ఇక్కడ కుర్చీలో ఆయన కూర్చున్నాడు, సింహాసనం మీద రాముడు కూర్చున్నాడు. ఆ ఇద్దరు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు, రామకథ జరిగితే మన దగ్గర గ్యారంటీగా ఉంటారు. అనంతరం బ్రహ్మపుత్రుడు బాగా రిటైర్ అయిపోయినవాడు జాంబవంతులు వారిని పిలిచారు. జాంబవంతుడిని పిలిచి, జాంబవాన్ నువ్వు కలియుగం వచ్చేదాకా ఇక్కడుండు, కలియుగం వచ్చినప్పుడు మాత్రం నువ్వు హిమాలయ పర్వతాలకు వెళ్ళిపో, కలియుగంలో మానవుల మధ్యలో నువ్వు ఉండకు, వాళ్ళు నిన్ను కూడా సర్కస్లో పెట్టేస్తారు, ఈ దుర్మార్గులతో పడలేవు నువ్వు. కాబట్టి కలియుగ ప్రారంభంలో హిమాలయాల్లో అదృశ్యంగా వెళ్ళి కలియుగాంతంలో తిరిగి నా లోకానికి రా అన్నాడు. తర్వాత మైందుణ్ణి ద్వివిధుణ్ణి పిలిచాడు. త్రేతాయుగం పూర్తయ్యేదాకా మీ ఇద్దరు బుద్ధిగా ఉంటారు. మైందుడు ద్వాపరయుగం చివరిలో శరీరం ప్రాయోపవేశంతో విడిచిపెడతాడు. ద్వివిధుడు కలియుగం ప్రారంభమవుతున్నప్పుడు ఒకనొక కారణంతో శరీరం విడిచిపెడతాడు. ఆ కారణం ఏమిటో చెప్పలే. అదేమిటో మీకు చెప్పానుగా, బలరాముడితో తగదా పడి బలరాముడి చేతిలో చచ్చిపోయాడు ఈ ద్వివిధుడు. చూశారు, ఇంత గొప్పవాళ్ళు అయ్యుండి కూడా వాళ్ళు కూడా భగవంతుడిని, ఆదిశేషుణ్ణి, లక్ష్మణుడిని గుర్తించలేకపోవడానికి కర్మ అంటారు. కాబట్టి భూమి మీద మనం ఎంత గొప్పవాళ్ళమైనా అప్పుడప్పుడు మహాత్ములైన గురువుల్ని గుర్తించలేము, గుర్తించకపోతే ఇబ్బంది పడతాం. మీరు కలియుగంలో ఈ ప్రాంతం విడిచిపెడతారు, మైందద్విభుధులు శరీరం విడిచిపెడతారు, జాంబవంతుడేమో బదరి హిమాలయాలకు పోతాడు, గంధమాదన పర్వతం మీద మాత్రం మహాత్ముడు హనుమంతుడు ఉంటాడు, విభీషణుడు కలియుగాంతం వరకు లంకలో అదృశ్య రూపంలో ఉంటాడు, వీళ్ళంతా ప్రళయకాలంలో వెళ్ళిపోతారు. ఒక్క హనుమంతుడు తప్ప తక్కిన వాళ్ళంతా ప్రళయకాలం వచ్చేదాకా ఉంటారు. హనుమంతుడు ప్రళయం అయినా ఉంటాడు అని ఇలా పలికి అందరినీ గౌరవించి, మీలో ఎవరైనా నాతో రాదలిస్తే మాత్రం సరయూ నది వరకు రండి, నాతో పాటు సరయూ నదిలో మెలిగితే మిమ్మల్ని అందరినీ దివ్యలోకాలకు పంపిస్తాను, వానరుల్లారా భల్లూకుల్లారా మీ ఇష్టం ఎవరైనా సరే, అప్పుడు మీరు మీ శరీరాలు విడిచిపెట్టి మీ అంశంలో చేరిపోతారు అనగా, మేము వచ్చేస్తామని కొంతమంది వచ్చారు, కొందరు పిరికి వాళ్ళు ఎవరి దానిలో వెళ్ళిపోయారు. ఆ తర్వాత రామచంద్రుడు, పౌరులారా మీలో ఎవరైనా నన్ను నమ్మి నాతో వచ్చి సరయులో దూకితే మీ అందరినీ కూడా వైకుంఠానికి పట్టుకుపోతానన్నాడు. అనగానే కొంతమంది ధైర్యంగా వచ్చారు. అప్పుడు రామచంద్రుడు శుభముహూర్తంలో వశిష్ఠుడితో కలిసి వేదమంత్రాలు పఠిస్తూ మౌనంగా దర్భలు చేత్తో పుచ్చుకొని సరయూ నదీ తీరంలో అత్యంత పవిత్రమైన స్థలం ఒకటి ఉన్నది, గోప్రతర్ధనము అంటారు దాన్ని, అదొక రేవు. ఆ రేవు ఇప్పటికి కూడా ఉన్నది అక్కడ. అక్కడికి బయలుదేరాడు. రాముడిని చూస్తూ ఉండగానే పౌరులు, వృద్ధులు, దాసులు, దాసీజనులు ఇలా ఒకరే ఒకటి ఎన్ని ప్రాంతాల నుంచి రావాలో అందరూ వచ్చేశారు. రాముడిని ఆనందంతో చూస్తూ ఉన్నారు. రాముడి వెనక భరతుడు, భరతుడి వెనక శత్రుఘ్నుడు, ఆ వెనకాతల మహానుభావుడు సుగ్రీవుడు, సుగ్రీవుడితో పాటు వానరులు, కొందరు భల్లూకులు, కొంతమంది కొండమూర్తులు, కొందరు రాక్షసులు, అందరూ వచ్చారు. పౌరులు వచ్చారు. అందరూ చూస్తూ ఉండగా రామచంద్ర ప్రభువు పరమ పవిత్రమైనటువంటి ఈ సరయూ నదీ తీరం చేరాడు. అక్కడికి రాగానే ఆకాశంలో నిలబడి బ్రహ్మదేవుడు మళ్ళీ రెండు చేతులు తోడించి, రామచంద్ర పరబ్రహ్మస్వరూప నీకు నమస్కారం, నీకు శుభం కలుగుగాక. ఇక నీవు నీ పరంధామమైన వైకుంఠానికి వేయించి నువ్వు వైకుంఠానికి వచ్చి నాలుగు చేతులు కలిగిన విష్ణుస్వరూపుడిగా అయినా మారిపో, లేదా అందరికీ కనపడని అంతటా వ్యాపించే పరబ్రహ్మగా అయినా అయిపో, అది రెండింటితో నీ ఇష్టం ఏదైనా. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు ఒక రకంగా ఉండడు, నాలుగు చేతులతో విష్ణువుగా అయినా ఉంటాడు, ఒక్కొక్కప్పుడు ఎవరికీ కనపడకుండా మహా చైతన్య స్వరూపుడిగా ఉంటాడు. అప్పుడు ఆయనకి గుణం ఉండదు, రూపం ఉండదు, కర్మం ఉండదు, అసలు ఏ చేతులు ముక్కులు ఉండవు, అంతటా వ్యాపించిన ఒక మహా చైతన్య స్వరూపం అన్నమాట. బ్రహ్మగారి మాటలు విన్నాడు రాముడు. ఈ క్షణమే నేను శరీరంతో పాటుగా సరయూలో దిగి వైకుంఠానికి వచ్చేస్తున్నాను అని సశరీరంగా విష్ణు రూపాన్ని పొందేశాడు. శరీరం విడిచిపెట్టలేదు. చాలామంది అనుకున్నట్టుగా రాముడు సరయూలో దిగాక శరీరం విడిచిపెట్టి కొత్త రూపం పొందను కాదు, అందులో దిగడంతో ఆయన మహావిష్ణువుగా మారి చూడడానికి కూడా వీలు కానంత స్వల్పకాలంలో వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇంకా దేవతలతో పాటు ఋషులంతా ఈయన ఈ సరయూలో దిగాక వైకుంఠానికి ఎలా పెడతాడో చూద్దామని ఎదురు చూస్తున్నారట. ఆయన దిగడమే కానీ ఆ తర్వాత వైకుంఠానికి ఎప్పుడు వెళ్ళాడో కనపడలేదు. అంటే ఆ రూపం చూడలేకపోయారు. భగవంతుడు వైకుంఠానికి వెడుతున్న దృశ్యం మిరుమిట్లు గొలిపే కాంతే తప్ప ఆ రూపం కనపడలేదు. అంత క్షణంలో మహావేగంగా వెళ్ళిపోయాడు. శంఖచక్రాలుగా భరత శత్రుఘ్నుడు వచ్చారు. అప్పటికే సిద్ధంగా ఉన్న ఆదిశేషుడు పానుపోయిపోయాడు. ఆదిలక్ష్మీదేవి ఎదురొచ్చింది. స్వామివారి మెడలో వైజయంతి మాల వేసింది. ఆయనతో పాటు పానుపు మీద కూర్చున్నది హాయిగా. ఇక దేవతలు, యక్షులు అందరూ వైకుంఠానికి వచ్చి నారాయణ వాసుదేవాన్ని స్తుతించారు. అప్పుడు విష్ణువు, చూచావా బ్రహ్మ, భూలోకంలో ఆ ఎదురుగుండా ఉన్న వాళ్ళంతా నన్ను నమ్మి వచ్చారు. సరయూ నదిలోకి వాళ్ళల్లో ఎవరు దిగితే వాళ్ళని ఆ క్షణమే స్వర్గానికి పంపించేయి. అక్కడ స్వర్గంలో కొంతకాలం ఉన్నాక భక్తి ఎక్కువగా ఉంటే వైకుంఠానికి వస్తారు, లేదా తిరిగి వాళ్ళు భూలోకంలో జన్మిస్తారు అనగానే బ్రహ్మ తథాస్తు అన్నాడు. ఇప్పుడు ఈ గోప్రతార తీర్థం చేరినటువంటి వాళ్ళంతా, ఈ సరయూ నదీ తీరం చేరిన వాళ్ళంతా రాముడిని తలుచుకుంటూ జై శ్రీరామ్ అంటూ దిగారు. దిగినవాడు దిగినట్టే దివ్య రూపం ధరించి వెళ్ళిపోవడం మొదలెట్టారు స్వర్గం వంటి ఉత్తమ గతులకి. అందులో వానరుల్లో కొంతమంది ఏదో ఇంద్రుడి నుంచి పుట్టినవాడు ఇంద్రుడిలోను, అశ్విని దేవతల నుంచి పుట్టిన వాళ్ళు అశ్విని దేవతలు ఇలా వాళ్ళలో కలిసిపోయారు. కొంతమంది దిక్పాలకుల్లో కలిసిపోయారు. అలాగే రాక్షసుల్లో కొంతమంది కూడా వైకుంఠానికి వచ్చేశారు. ఇలా అందరూ వచ్చారు. భయపడిన వాళ్ళు మాత్రం ఒడ్డు మీద ఉండిపోయారు రాముడి వారసులుగా. దిగిన వాళ్ళంతా క్షణాలలో వెళ్ళిపోయారు. ఎక్కడికి? దివ్యగతులకి. భగవంతుడు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుని సరయూ నదిలో దిగిన వాళ్ళని దిగినట్టే దివ్యలోకాలకి పట్టుకుపోయాడు. ఆ రోజుల్లో కూడా కొంతమంది ఒడ్డు మీద అలా చూస్తూ ఉండిపోయారట. ఈ దిగిన వాళ్ళకి రాముడు ఒక టైం పెట్టాడు. నేను అవతారం చాలించిన 32 నిమిషములలోపు సరయూ నదిలోకి దిగిన వాళ్ళకి మాత్రమే దివ్యగతులు వస్తాయి. ఆ తర్వాత దిగిన వాళ్ళు ప్రవాహాన్ని కొట్టుకుపోవడమో లేకపోతే ఇంకో చోటకు పోవడం జరుగుతుంది, వాళ్ళకి ముక్తి ఉండదన్నాడు. అందుకని దిగిన వాళ్ళు, ఈ 32 నిమిషాల్లో దిగిన వాళ్ళు అందరూ బిలబిలబిలబల ఉంటే అందులో దూకేసి వెళ్ళిపోయారు. ఎందుకైనా మంచిది, ఈ దిగిన వాళ్ళు చస్తారో బతుకుతారో తెలుసుకుని దిగుదామని ఒడ్డు మీద వెయిట్ చేసిస్తారు కదా కొంతమంది పిచ్చాళ్ళు, వాళ్ళు అలాగే ఉండిపోయారు. వాళ్ళ వారసులు మనం మిగిలిపోయాం. అందువల్ల ధైర్యంతో దిగాలండి. నేను చాలాసార్లు చెప్పాను, నమ్మండి, గట్టిగా నమ్మండి. ఇవాళ గురువుగారు దొరికితే గురువుగారి దగ్గర జాతకం చెప్పించుకుని, రేపొద్దు ఇంకోటి దొరికితే వాడి దగ్గర చెప్పించుకుని, అందరినీ ఎవరిని నమ్మక చివరికి భ్రష్లు అయిపోతారు. ఒక్కండి కనుక నీవు నిజంగా దృఢభక్తితో నమ్మితే ఎప్పుడో బాగుపడతావు. నాకు తెలిసిన ఓ శిష్యుడు ఉన్నాడు. ఒకటి దగ్గరికి వెళ్ళాడు, నీకు పిల్లలు పుట్టరన్నట్టు వాడు. ఇంకా అక్కడి నుంచి బెంగ ఇంకో చోటుకి వెళ్ళాడు, వాడేమో నీకు ఆడపిల్లలు పుడతారన్నాడు. దాంతో అదో బెంగ అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్తే ఆడా కాదు మగా కాదు నీకు నపుంసకులు పుడతారన్నట్టు వాడు. ఇలా ఎవరి దగ్గరికి పడితే వాడి దగ్గరికి చివరికి ఎట్టుకోకుండా భ్రష్టుడు అవుతావు. అతహ భ్రష్ట ఇతహ భ్రష్ట, అదే నువ్వు ఒక్కడిని పట్టుకో. డాక్టర్నైనా గురువునైనా ఎవరినైనా ఒక్కడిని పట్టుకోవాలి. కనిపించిన వాడికి అలా కనిపించి నాకు చెయ్యి ఎలా ఉందంటే వాడు నోటుకు వచ్చింది పిచ్చివాగుడు అవుతాడు. ఈ భూలోకంలో ఎంతమంది ఉన్నారండి పండితులు గట్టిగా వాడితే? కనిపించిన వాడల్లో ఇక్కడ జ్యోతిషం చెప్పండు, వాడి జ్యోతిషం వాడికే తెలియదు, అలా చెబుతానన్న వాడికి కాలు మర్నాడు తీసేశారు. నీ జాతకం బాగు చేస్తాను మిరపకాయలతో యజ్ఞం అన్నట్టు అవడం, మిరపకాయలు పోయింది ఇప్పుడు వాడికి కాలు లేదు. నీ గురించే నీకు తెలియదు, ఇంకోటికి ఏం బాగు చేస్తావు నువ్వు? కాబట్టి ఎవడ పడితే వాడు అడ్డమైన వాడు వెంట పడితే ప్రమాదం. పరమ పవిత్రమైన జ్యోతిష్ శాస్త్రం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బాగా చదువుకుని ఒక పండితుడిని నమ్ము, లేదా ఒక భగవంతుడిని నమ్ము, లేదా ఒక గురువుని నమ్ము. కనిపించిన వాడికల్లా పెడితే ఎలాగా? చివరికి అటు ఇటు కాకుండా పడిపోతాం. అందువల్ల దెబ్బతింటున్నారు చాలామంది. గుర్తుపెట్టుకోండి, మంత్రశక్తులు లేక కాదు, యజ్ఞములు లేక కాదు, నీకు సరి అయిన విశ్వాసం లేక. నీకే విశ్వాసం ఉంటే నువ్వు వీడిని కాదని ఇంకోటి దగ్గరికి పెడతావా? వెళ్ళబట్టే వాళ్ళకి తేడా వస్తుంది. ఈ దృష్టిలో పెట్టుకుని రాముడు చెప్పాడు నమ్మాలి అనుకున్న వాళ్ళంతా మోక్షం పొందారు, కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళంతా ఉండిపోయారు. వీళ్ళకి ఎప్పటికి ముక్తి వస్తుందో తెలియదు. చూసారా మరి? ఈ విధంగా రామచంద్ర ప్రభు అందరినీ అనుగ్రహించవలసిన వాళ్ళని అనుగ్రహించి తన పరబ్రహ్మమైన వైకుంఠమునకు వెళ్ళాడు. ఈ కథ రాముడు ఇంకా ఉన్నప్పుడే లవకుశులు చెప్పేశారట. రాముడు అవతారం సాధించాక చెప్పడం కదా, ముందే చెప్పేశారంటే అది వాల్మీకి యొక్క గొప్పతనం. ఈ ఉత్తరకాండముతో సహితంగా రామాయణమును పరబ్రహ్మస్వరూపుడైన వాల్మీకి రచించాడు. ఈ రామాయణం అని పిలువబడే కావ్యానికి రచయిత ఎవరన్నమాట? వాల్మీకి మహర్షి. రామాయణమితి ఖ్యాతం ముఖ్యం వాల్మీకి నాకృతం. అత్యంత పవిత్రమైనది, వేదస్వరూపమైనది, ఎటువంటి పాపాత్ముండైనా బాగు చేసే శక్తి కలిగినది ఈ రామాయణం. ఈ రామాయణం వరుణదేవుని కుమారుడు, ప్రచేతసుడి కొడుకు, పదో కొడుకు, ప్రాచేతసుడు అని పిలువబడే వాల్మీకి మహర్షి రచించాడు. ఇది బ్రహ్మగారే నారదునికి ఇచ్చాడు, నారదుడు వాల్మీకి ఇచ్చాడు, నారదుని ద్వారా వీరి వాల్మీకి రాశాడు. బ్రహ్మంతటి వాడు ప్రారంభంలోనే వాల్మీకి వరమిచ్చాడు, ఈ కావ్యం గొప్పది, ఇది భూమండలంలో నదులున్నంతకాలం కొండలున్నంతకాలం ఉంటుందని వరమిచ్చాడు, అలాగే ఉంటున్నది. ఇది విష్ణుస్వరూపం. విష్ణువు వైకుంఠానికి ఎలా వెళ్ళిపోయాడో అలాగే ఆయువు తీరాక ఈ గ్రంథమును శ్రద్ధతో పూజించినవాడు, ఈ కథ విన్నవాడు, సంపూర్ణ రామాయణం 54 రోజుల ప్రవచనం విన్నవాడు గ్యారంటీగా శరీరం విడిచిపెట్టాక వైకుంఠమునకు వెళ్ళి తీరుతాడు. ఈ ఆఖ్యానం సౌభాగ్యం అన్ని భాగ్యములను ఇస్తుంది, పాపనాశనం పాపాన్ని తొలగిస్తుంది. చేసిన పాపాలన్నీ ఇన్నా మానవులు, ఆ పాపాలన్నీ తొలగిపోతాయి. రామాయణం వేదసమం. రామాయణం అంటే పూర్తిగా కొన్ని వేల వేదములు వినడంతో సమానం. అనేక వేదాలు ఉన్నాయి ఈ సృష్టిలో, అందులో కొన్నింటిని 4 వేదాలుగా విభజించారు. ఆ అనంత వేదములు వినడం వల్ల వచ్చే ఫలితం కేవలం రామాయణం వింటే వస్తుంది. అందులో శ్రాద్ధేషు శ్రావయేద్వద, ఇప్పుడు అర్థమవుతుందా? ఇంట్లో తద్దినాలు పెడుతున్నప్పుడు శ్రాద్ధకాలంలో దీన్ని వినిపించాలట, వినాలి వినిపించాలి. అందులో భోక్తల దగ్గర చదివితే ఆ శ్రాద్ధం పరమ పవిత్రమై పితృదేవతలు తరించి ఉత్తమ గతులు కడతారు, అప్పుడు ఇంట్లో సంతానం వస్తుంది. పితృదేవత అనుగ్రహం లేక ఇళ్లలో సంతానం లేకపోవటం, లేకపోతే మగ పిల్లలు పట్టకపోవడం జరుగుతుందిట. ఈ పితృదేవత అనుగ్రహం కోసం ఈ కావ్యాన్ని శ్రాద్ధకాలంలో తాము చదవాలి, భోక్తలకు వినిపించాలి. ఇన్ని రకాలుగా చెబితే శ్రాద్ధంలో చదవచ్చా అంటాడు వాడు, వాడి శ్రాద్ధం. అందువల్ల చెప్పకూడదు కానీ శుభ్రంగా చదవచ్చని ఇందులో రాస్తే వద్దంటారేటండి, ఎవడికి తోచింది వాడు చెప్పడం అనమాట. అసలు పూర్వకాలంలో ఏటి సూత కాలంలో వీటిని పారాయణ చేస్తే ఆ ఏడాదిలో వింటే చచ్చిపోయిన వాళ్ళ పేరు మీదుగా వింటే వాళ్ళు తరిస్తారు. అందుకే భాగవతం ఒకటి రామాయణం ఒకటి ఒక వ్యక్తి మరణించిన ఏడాదిలోపు వాళ్ళ పేరు మీదుగా పారాయణ చేసి ఆ నీళ్లు ఫలితం వారికి ధారపోసేవారు. ఇప్పుడు మేమేం చేసాం? ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది అదృష్టవంతులు ఉంటారు, మహాత్ములు. అందులో హనుమంతరావు గారిని ఒక ఆయన ఉండేవారు. ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో SBH చేసేవారు. ఆ తర్వాత అది SBI కలిసిపోయింది. ఇంకా మామూలు భక్తుడు అనడానికి వీల్లేదు. నాకు ఆయన మీద ఎంత గౌరవమో, ఆయన గురువుగారిని దైవంలా పూజించారు. అశోక్ నగర్లో మేము సత్యనారాయణ స్వామి గుడిలో ఎన్నో పురాణాలు చెప్పిన రోజుల్లో రెగ్యులర్గా వినేవారు. ఆయన రిటైర్ అయ్యాక అవనికితము విన్నారు. ఆయన మంత్రోపదేశం పొందారు. కాలోహి దురతిక్రమ, కాలం ఎవరూ దాటలేం. ప్రాచీన శిష్యుల్లో అప్పట్లో ది యంగెస్ట్ జనరేషన్ ఏమో ఆ నిలబడిన సతీష్, గురువుగారు ఇవాళ కట్టని గుడికి కట్టల కింద ఇంట్లో గుడి ఉన్న రోజుల్లో వచ్చేవాడు. 2005లో 2004లో కూడా వచ్చాడు. ఆ రోజుల్లో వీళ్ళ మామగారు ఇక్కడున్న ఈ జయశంకర్ గారి మామగారే హనుమంతరావు గారు. ఈయన పెద్దవారు, ఆయన కుర్రవాడు. సతీష్కి అప్పటికి పెళ్లి కూడా వాళ్ళకి తెలిసిన, ఇప్పుడు ఆ నిలబడున్న సతీష్కి గురువుగారి దగ్గరికి వచ్చాక పెళ్ళయి, ప్రణవ్ అనే కొడుకు కూడా పుట్టాడు, వాడికి వేరు కూడా నేనే పెట్టా. వీళ్ళంతా ప్రాచీన శిష్యులు అన్నమాట. అంటే నేటికి 16 సంవత్సరాల క్రితం నుంచి పురాణాలు వింటున్నవాడు. 16 ఇయర్స్ కంప్లీట్ చేశారు. ఇంత మీడియా ప్రచారంలో లేని రోజుల్లో అనమాట. ఎందుకు చెప్తానంటే, ఈ హనుమంతరావు గారు ఈ మధ్యనే ఇంచుమించుకు 6 నెలలు అయిందండి శరీరం విడిచిపెట్టారు. వెంటనే వాళ్ళ అమ్మాయిలంతా కలిసి, గురువుగారు మా నాన్నగారు మిమ్మల్నే తలుచుకుంటూ వెళ్ళిపోయారు, వారికి ఏం చేయాలని అడిగితే, ఇదిగో భాగవతం పారాయణం చేసి వారికి ధారపోద్దాం అన్నాను. ఆయనకి కూతుళ్ళు తప్ప కొడుకులు లేరు. ఆయన పూర్వజన్మ సుకృతం జయశంకర్ లాంటి ఒక అల్లుడు దొరకడం, ఆయన తోడల్లుడు గారు ఈయనకి సహకారంగా వచ్చారు. ఇద్దరు కలిసి వచ్చారు. ఈయన 7 రోజులు ఉన్నారు. ఆయనకు ఉద్యోగరీత్యా పాపం ఉండలేకపోయారు, ఆయన బాధ్యతలు ఆయనకుంటాయి. కానీ ఆయన శ్రద్ధగా ఉండి 7 రోజులు పీఠంలో పారాయణం చేయించి పురాణం కూడా విని, ఆఖరు రోజున మాతో పాటు అక్కడ గోదావరి జలాలకు వచ్చి అందులో స్నానం చేసి తర్పణాలు విడిచిపెట్టారు. అదే ఇప్పుడు రామాయణంలో చెప్పారు. ఈ రామాయణం భాగవతం, అందులో భాగవతంకి చెప్పక్కర్లేదు. ఇటువంటి కావ్యములను శరీరం విడిచిన వారి పేరు మీదుగా పారాయణం చేయించాక, పారాయణ చేసిన వారు లేక చేయించుకున్నవారు ఎవరికి వీలుంటే వాళ్ళు చేతుల్లోకి కోసిన నీళ్లు తీసుకుని ఈ జలములను పారాయణ ఫలితముగా శరీరం విడిచిపెట్టిన పుణ్యాత్ములారా మీకు ధారపోస్తున్నాము అని ధారపోస్తే, అంటే ఆ నీళ్లు కిందకి విడిచిపెడితే ఈ జల ప్రభావంతో శరీరం విడిచిపెట్టిన వాళ్ళు ఏడాది తిరగకుండానే ఇంకా యమలోకానికి ప్రయాణం చేయకుండా హాయిగా వైకుంఠానికి గడిపోతారు. ఇక్కడ రాశాడండి, అక్షయ ఫలితం వస్తుందిట. 4వ శ్లోకంలో 111వ సర్గంలో రామాయణ మహిమలో చెప్పారు. దాన్ని బట్టి ఎంత గొప్పదో ఆలోచించండి. అందుకని పూర్వకాలంలో శ్రాద్ధకాలాల్లో కూడా వీటిని పఠించేవారు. అపుత్రో లభతే పుత్రం, రామాయణం సంపూర్ణంగా వింటే కొడుకులు లేరనుకున్న వాళ్ళకి కొడుకులు పుట్టి తీరుతారు, నమ్మకంతో చెయ్యండి. అధనో లభతే ధనం, ధనం లేనివాడికి ధనం వస్తుంది. సర్వ పాపై ప్రముచ్యేత పాదమప్యస్య ఎప్పటేత, అన్ని పాపాల నుంచి విముక్తుడవుతాడు ఎవడైనా. అన్ని శ్లోకాలు వినలేకపోయినా పర్వాలేదట, పఠత్తి ఏకమపి శ్లోకం, కనీసం ఒక్క శ్లోకం చదివినా చాలన్నారు. ఒక్క శ్లోకం చదివితేనే పుణ్యం వస్తే, ఇక అన్ని శ్లోకాలు వింటే పుణ్యం ఎందుకు రాకుండా ఉంటుంది. ఈ రామాయణం ప్రవచించిన వారికి, అంటే ఇందులో రాసినట్టు మీరేం కంగారు అడకండి, చదవాలి కాబట్టి చదువుతాం కాబట్టి మళ్ళీ మీరు కంగారు అడిపోయి బాబు గురువుగారు ఇవన్నీ మేము చేయలేమని అనకండి. మొత్తం పురాణం చెప్పిన వాడికి వాచకాయచ దాతవ్యం వస్త్రం ధేనుం హిరణ్యకం, బంగారము వస్త్రాలు ఆవు దానం చేయాలట. కలియుగంలో చేయలేని వాడు రూపాయి అక్కడ పెట్టి, ఇదే రూపాయే ఇదే బంగారం అండి, బంగారం లాంటి బంగారం అండి, ఇదే వస్త్రం అనుకోండి, ఇదే ఆవు అనుకోండి అనొచ్చు, పర్వాలేదు. శక్తి లేని వాడికి ఏం లోటు లేదు, ఇవన్నీ ఇవ్వాలి. ఆ తర్వాత భక్తితో నమస్కరించాలి. ఉపన్యాసం చెప్పిన వాడు సంతోషపడితే ఏమి లాభం వస్తుందో తెలిసిన, ఉపన్యాసం చెప్పిన వాడిని ఆనందపడితే, వాచకే పరితుష్టేతు తుష్టాస్యు సర్వదేవత, ఉపన్యాసకుడు సంతోషిస్తే మొత్తం సమస్త దేవతలు సంతోషిస్తారు. సమస్త దేవతలు ఉపన్యాసం చెబుతున్నప్పుడు వాళ్ళు ఉంటారు కనుక. ఇది విన్నవాళ్ళు పుత్రపౌత్రాభివృద్ధి పొందుతారు. ముఖ్యంగా అవివాహితులకి శీఘ్రకాలంలో వివాహం అయి తీరుతుంది. అయోధ్యాపి పురీ రమ్య శూన్య వర్ష గణాన్ బహున్, అసలు రాముడు పరంధామానికి వెడితే కొన్నాళ్ల పాటు శూన్యంగా ఉండిపోయిందిట అయోధ్యానగరం. అప్పుడు వృషభుడనే రాజు దాన్ని పరిపాలించి మళ్ళీ ఆయన కూడా ఈ రామాయణం విన్నాక అయోధ్య కళకళలాడిందిట. బ్రహ్మదేవుడికి ఈ కావ్యం అంటే చాలా ఇష్టం. ఇక్కడ గొప్ప విషయం చెప్పాడండి, ప్రయాగలో, గంగలో, నైమిషారణ్యంలో, కురుక్షేత్రంలో ఈ పురాణం వింటే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. ఒకవేళ వినలేనివాడు ఈ కథని, మొత్తం కథని మళ్ళీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఇన్ని క్షేత్రములను దర్శించిన ఫలితం కూడా వచ్చేస్తున్నాడు. రామాయణం ఎంత గొప్పదంటే, రామాయణాన్ని శ్రద్ధతో సంపూర్ణంగా విన్నవాడు కురుక్షేత్రంలో సూర్యగ్రహణం నాడు ఒక పెద్ద కుండ నిండా బంగారం దానం చేసిన ఫలితం పొందుతాడు. 13వ శ్లోకం వినండి ఒకసారి. హేమభారం అంటే ఒక పెద్ద కుండ నిండా బంగారం పోసి కురుక్షేత్రే కురుక్షేత్రమునందు గ్రస్తే భానౌ ప్రయచ్చతి. సూర్యుడు పట్టుకొనబడినప్పుడు అంటే సూర్యగ్రహణం వచ్చినప్పుడు, సూర్యగ్రహణం వచ్చినప్పుడు కుండెడు బంగారం కురుక్షేత్రంలో దానం చేస్తే వచ్చే ఫలితం యశ్చ రామాయణంలోకే శృణోతి సదృశావభౌ. 54 రోజులు సంపూర్ణంగా రామాయణం విన్నవాడికి వస్తుందిట. అంటే మీకు వచ్చింది ఇప్పుడు కుండెడు బంగారం ఎక్కడ వస్తుంది? ఉన్నా ఇస్తారా మీరు? కుండెడు బంగారం అంటే మీరు పొరపాటున గురువుగారి మొహం చూస్తారా? అంటే మిమ్మల్ని కాదు, మీలాంటి పుణ్యాత్ముల గురించి చెప్పట్లేదు కానీ కుండెడు బంగారం ఉంటే రోజు కొండ దీంట్లో బంగారం అనుకుంటాడు కానీ వాడు మొహం ఉండవాడు రామాయణం ఎందుకు వింటాడు అన్నారు పెద్దలు. ఆ కుండెడు బంగారమును సూర్యగ్రహణము నాడు కురుక్షేత్రంలో దానం చేస్తే వచ్చే ఫలితం ఈ సంపూర్ణ రామాయణం 54 డేస్ ఇంటూ వస్తుందని చెప్పారు. అది మీకు వచ్చేసినట్టు మీరు విన్నారని నేను నమ్ముతున్నాను. వినకపోతే ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ పద్మాకర్ యూట్యూబ్ అని కొట్టి వినండి, వింటే వచ్చేస్తుంది. శ్రద్ధతో రామాయణం విన్నవాడు విముక్తి పొంది వైకుంఠం చేరుతాడు. ఈ రామాయణ మహిమ ఇంతింత అని చెప్పలేమని చెప్పాడండి, 1-2 సార్లు అదే చెప్పిందే చెప్పాడు అనమాట. దీని మహిమ ఇంత అంతా కాదు. ఈ రామాయణం సకల పాప పరిహారం కోసం వినాలి. ధర్మ అర్థ కామ మోక్షములనే 4 ఫలప్రదం అయినది ఈ రామాయణం. చతుర్విధ వర్గములను ప్రసాదిస్తుంది. అనగా రామాయణం అంటే ధర్మం లభిస్తుంది, అర్థం లభిస్తుంది, కామం లభిస్తుంది, మోక్షము లభిస్తుంది. శృణ్వన్ రామాయణం భక్త్యా యపాదం పదమేవ సయాతి బ్రహ్మణస్థానం బ్రహ్మణా పూజ్యతే సదా. రామాయణం భక్తితో ఒక శ్లోకము కానీ, శ్లోకములో ఒక పాదం కానీ శ్రద్ధగా విన్నవాడు బ్రహ్మస్థానం పొందుతాడు, బ్రహ్మచేత పూజింపబడతాడు. బ్రహ్మలోకం అంత తేలికేం కాదు, అక్కడికి వెళ్ళి అక్కడ బ్రహ్మచేత పూజింపబడతాడు. ఏవమేతత్పురావృత్తం ఆఖ్యానం భద్రవస్తువః. ఇది ఇలాగే జరిగింది, కల్పితము లేదు, ఉన్నదున్నట్టుగా నేను రాశాను కాబట్టి ఇది విన్నవారికి మీకందరికీ భద్రవస్తు అన్నాడు వాల్మీకి. శుభం కలుగ్గాక. ప్రవ్యాహరత విశ్రద్ధం, మీరంతా విష్ణువు యొక్క అనుగ్రహానికి పాత్రులే, వర్ధిల్లండి. ఇప్పుడు చెప్పండి, బలం విష్ణో ప్రవర్ధతాం, బలం విష్ణో ప్రవర్ధతాం, బలం విష్ణో ప్రవర్ధతాం. వాల్మీకి ఈ శ్లోకపదంతో చివరగా చెప్పి రామాయణం పూర్తి చేశాడు. పరమ పవిత్రమైనది రామాయణం, 24,000 శ్లోకములతో కూడినది. నిజంగా రామచంద్రుని యొక్క అనుగ్రహం, మీ భక్తుల కోరికతో 54 రోజుల కార్యక్రమం పూర్తయింది. ఎప్పటికప్పుడు అవుతుందో లేదని మనవాళ్ళు కంగారంటారు, ఏమీ బెంగపెట్టుకోకుండా కరోనా ప్రభావాన్ని కూడా జయించి మీరు అందరూ వినగలిగారు. మీకు రామానుగ్రహం లభించుగాక.